ఓ ఈరోజు మనం ఒక కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలో 29వ అధ్యాయం. సో చాలా ముఖ్యమైన అధ్యాయం. ఇందులో మనందరూ సాధక భక్తులకి నేర్చుకోవడానికి భక్తి మార్గం, ముఖ్యంగా భక్తి తత్వాలను అర్థం చేసుకోవడానికి ఇది. ఇక్కడ అధ్యాయం పేరే అలా ఉంది, కపిల ముని ఈ యొక్క శుద్ధ భక్తి గురించి, భక్తి యొక్క మార్గం గురించి విస్తృతంగా విశ్లేషణం చేసి వర్ణిస్తారు కపిల ముని. ఎందుకంటే దేవుతి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. సో ఆ ప్రశ్నలు ఏంటో ఈరోజు చూద్దామంట. ఆ ప్రశ్నలకు మొదటి జవాబు యొక్క ఉత్తరం కూడా ఈరోజే చూడడం ఆరంభిద్దాం, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దామంట దాన్ని. సో అలా దేవుతి 3 ప్రశ్నలు అడుగుతుంది. సో ఒకటి భక్తి గురించి, ఒకటి కాలం గురించి, ఇంకోటి జన్మృత్యు గురించి, వీటి ప్రభావం గురించి, వీటి గురించి ఉల్లేఖించమని, ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతుంది విస్తృతంగా కపిలమునిని. సో అందుకని కపిలముని రకరకాల ఈ 3 ప్రశ్నలకి రకరకాల విధాలుగా సంపూర్ణంగా విశ్లేషణాత్మకంగా సమాధానం ఇస్తారు. సో ముఖ్యంగా ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే భక్తి మార్గానికి సంబంధించిన శుద్ధ భక్తి కాకుండా మిశ్రణ భక్తి 3 రకాలు, ఇంకా దాని కాంబినేషన్స్ 81 రకాలు అవుతాయి మొత్తం. సో ఈ రకరకాల భక్తులు వాళ్ళ భక్తి, వాటి గురించి చర్చించుకుందామంట. మొదటి ప్రశ్నకు సమాధాన మార్గంగా మంగళాచరణ చేసుకుని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్యైవ చ పతీతానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో మొదటి 2 శ్లోకాలు ఒకటేసారి ఇచ్చారు ఇక్కడ. దేహూతి అడుగుతుంది కపిలముని. సో 2 శ్లోకాలు ఒకేసారి చూద్దామంట.
దేవహూతిర్వాచ లక్షణం మహదాదీనం ప్రకృతే పురుషస్య చ స్వరూపం లక్ష్యతే మీశాం యేన తత్ పారమార్థికం యథా సాంఖ్యేషు కథితం యన్మూలం తత్ ప్రచక్షతే భక్తి యోగస్య మే మార్గం బ్రూహి విస్తరశః ప్రభో. బ్రూహి చెప్పండి, విస్తరశః ప్రభో, ప్రభు విస్తృతంగా చెప్పండి దేని గురించి, భక్తి యోగస్య మే మార్గం, ఈ భక్తి యోగం అనే మార్గాన్ని గురించి మీరు విస్తృతంగా చెప్పండి. ఎందుకంటే యథా సాంఖ్యేషు కథితం, ఇంతకుముందు మీరు సాంఖ్యయోగం ప్రకారంగా ఎన్నో విషయాలు చెప్పారు, ఈ యొక్క భౌతిక ప్రకృతి గురించి, ఆత్మతత్వం గురించి, ఇలా అన్ని తత్వాలు విశ్లేషణాత్మకంగా మీరు చెప్పారు. కానీ అన్నిటికీ మూలమైన, అన్నిటి లక్ష్యమైన ఈ భక్తి యోగం గురించి ఇంకా విస్తృతంగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే మీరు దీని గురించి నాకు తెలియచేయండి అనేసి ఇక్కడ
ఎందుకంటే భక్తి యోగం అనేది అన్నిటి లక్ష్యం, అన్ని తత్వాలు అన్ని సిద్ధాంతాల యొక్క లక్ష్యం భక్తి యోగం. అందుకే దాని గురించి తెలియజేయమని ఇక్కడ దేవహూతి ఈ రెండు శ్లోకాల్లో కపిలమునిని అడుగుతుందన్నమాట. సో ఒకవేళ ఏ సిద్ధాంతం యొక్క లక్ష్యం భక్తి యోగం కాకపోతే, అటువంటి సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రభుపాల ద్వారా అంటున్నారు మెంటల్ స్పెక్యులేషన్. మెంటల్ స్పెక్యులేషన్ అంటే తన మనసుతో ఏదో ఆలోచించుకొని ఏదో సిద్ధాంతం ఆయన సృష్టించుకున్నాడు. సో అటువంటి సిద్ధాంతం అంటే దేనికి పనికిరాని సిద్ధాంతం, తర్వాత మళ్ళీ చెప్తారు దాని గురించి. సో అంటే ఏ సిద్ధాంతం అయినా సరే అది భగవంతుడి యొక్క భక్తి యోగకు మార్గానికి అది లక్ష్యంగా ఉండాలి, అంటే లక్ష్యానికి చేరుకునే విధంగా ఉంటే అప్పుడు ఆ సిద్ధాంతం ఉపయోగకరం, లేకపోతే అది ఏ మాత్రం ఉపయోగం లేదు అటువంటి సిద్ధాంతం. సో ఇంకొకటి వచ్చేసి కొంతమంది భక్తి చేస్తూ ఉంటారు కానీ వారికే తెలియదు ఎందుకు భక్తి చేస్తున్నారు ఒకరి పట్ల. సో వాళ్ళు అనుకుంటారు నేను చాలా గొప్ప భక్తుడిని, నేను భక్తి చేసేస్తున్నాను, కానీ వాళ్ళకి సిద్ధాంతం తెలియదు. అలా సిద్ధాంతం తెలియక భక్తి చేసే వాళ్ళని సెంటిమెంటలిస్ట్ అంటారు. సెంటిమెంట్ చాలామంది బయట అలాగే అనుకుంటారు, భక్తి మార్గాన్ని అనుసరించే వాళ్ళందరూ సెంటిమెంటల్ వాళ్ళు అందుకనే భక్తి చేసుకుంటున్నారని. ఎందుకంటే చాలామంది భక్తి చేసుకునే వాళ్ళు బయట గుళ్ళోకి వెళ్తున్నారు చాలామంది, ఎందుకు తెలీదు భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడనే నమ్మకం ఉంది. ఎందుకు నమ్మకం, ఎలా రుజువు చేయగలరు మీరు, ఏమైనా చెప్పగలరా, ఏమి చెప్పలేరు అనమాట. భగవంతుడు అంటే ఎవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తారు తెలియదు. మరి అసలైన లక్ష్యం ఏంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళి పూజించుకోవడానికి తెలియదు. అసలు ఏ తత్వాలు తెలియదు, ఏ సిద్ధాంతం తెలియదు, కానీ ఏదో ఒక నమ్మకం ఉంది. అలా ఏదో నమ్మకం, ఏదో మనసుకి నచ్చింది అది చేస్తున్నారు అంతే. దానికి ఒక బేసిస్, ఒక తత్వం, సిద్ధాంతం, జ్ఞానం ఏం లేదన్నమాట. దాన్ని సెంటిమెంటల్ అంటారు, సెంటిమెంట్. సో ఇవి రెండు కూడా సరికాదన్నమాట. సరైన సిద్ధాంతం ఉండాలి, తర్వాత మనం సరైన విధిగా భక్తిని అనుసరించాలి సరైన సిద్ధాంతంతో. అది అసలైన భక్తి యోగ అంటే. లేకపోతే ఇలా మనం ఎన్నో విషయాలు నేర్చుకొని ఎంతో జ్ఞానం సేకరించుకొని తర్వాత కూడా ఒకవేళ మనము భక్తి మార్గాన్ని అనుసరించలేకపోతే అటువంటి జ్ఞానము సిద్ధాంతం అంతా కూడా వ్యర్థమే అని ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా వస్తుంది. ఎలాగైతే ఇక్కడ హస్కింగ్ ద ప్యాడీ అని ఉదాహరణ ఇచ్చారు, భాగవతంలో చెప్పారు ఈ విషయాన్ని ఇంకో చోట. అంటే మీరు హస్కింగ్ ద ప్యాడీ అంటే ఇప్పుడు మనం పంట పండినప్పుడు ధాన్యాలు తెలుగులో ఏమంటారు, సో ధాన్యాలు అంటే గ్రెయిన్స్, రైస్ గ్రెయిన్స్ ఉన్నాయి కదా, దానిపైన పొట్టు ఉంటుంది కదా, ఆ రైస్ గ్రెయిన్స్ని అందులోంచి తీసేసిన తర్వాత అన్ని రైస్ గ్రెయిన్స్ తర్వాత ఎంప్టీ పొట్టు మాత్రమే ఉంటుంది దాని చెట్టుకి, వడ్లు ఉమా అంటే నాకు అర్థం కాలేదండి. సో ఉక అంటారు దాన్ని. ఓకే, సో మామూలుగా అంటే వడ్లలోంచి బియ్యం సపరేట్ అయిపోయిన తర్వాత ఓన్లీ పైన చిలుక అది పొట్టు మాత్రమే ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు. సో దాన్ని మీరు ఎన్నిసార్లు కొట్టినా కానీ ఇంకా దాంట్లోంచి ఇంకా బియ్యం ఏమి బయటకు రాదనమాట, ఎందుకంటే అందులో బియ్యం లేదు. సో అది ఎంత కొట్టినా కానీ ఇంకా ఏమీ ప్రయోజనం లేదన్నమాట, అటువంటిదే. సో నేను కొంతమందిని చూశాను, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి క్లాసులకు వస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, క్లాస్ అటెండ్ అవుతున్నారు, కానీ ఇప్పటివరకు కంటిమాలను కూడా ధరించలేదు, ఇంకా దీక్ష వదిలేయండి. నేను అన్నాను, మరి ఏంటి మీరు ఇన్ని రోజుల నుంచి క్లాస్కి వస్తున్నారు మరి కంటిమాలను ధరించవచ్చు కదా అంటే, అంటే లేదు మరి ఎందుకు వస్తున్నారు క్లాస్కి అంటే, మేము క్లాస్ బాగా మాకు చాలా విషయాలు, కొత్త కొత్త విషయాలు, ప్రతి క్లాస్లో మీరు కొత్త కొత్త విషయాలు చెప్తారు, ఆ కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త జ్ఞానం సేకరించుకోవడం కోసం వస్తున్నాము. మరి అన్న సరే చాలా మంచిది, ఇన్ని విషయాలు అర్థం చేసుకున్నారు కదా, మరి ఈ విషయం అర్థం చేసుకుని ఉంటారు కదా మనము నాలుగు నియమాలు పాటించి కంటిమాలను ధరించాలని. అప్పుడు వాళ్ళు అంటారు, యాక్చువల్లీ మేము బయట తింటూ ఉంటాము మేము, ఎందుకంటే బయట చాలా రుచికరమైన వంటలు బయట అక్కడ ఇక్కడ రోడ్లంబడి లేకపోతే హోటల్లో చాలా దొరుకుతూ ఉంటాయి, ఆ రుచిని మేము ఇంకా ఆసక్తిని వదులుకోలేకపోతున్నాం, ఎందుకంటే వాళ్ళ అందులో ఉల్లిగడ్డ వెల్లిగడ్డ ఉల్లిపాయ వెల్లిపాయ లేకపోతే కోడిగుడ్లు అన్నీ వేసి చేస్తారు కదా బేకరీలు, అన్ని కేకులు అవన్నీ కూడా, మరి అవన్నీ తినాలని మాకు ఇంకా చాలా ఆసక్తి ఉంది, అవి వదులుకోలేకపోతున్నాం. ఓహో, అందుకనే ఇవన్నీ అవసరమా, దీక్ష అవసరమా, ఇవన్నీ వేసుకోవడం అవసరమా, జ్ఞానం సేకరిస్తున్నాం కదా, మరి జ్ఞానం తెలుస్తుంది చాలు. అరే జ్ఞానం తెలిసింది, ఎందుకంటే జ్ఞానాన్ని సేకరించుకునేది మనం ఉపయోగించి భక్తి చేసుకోవడానికి, అంతేగాని ఏదో ఇన్ఫర్మేషన్ మాత్రం కలెక్ట్ చేసుకోవడానికి కాదనమాట. నాకు ఇంత జ్ఞానం ఉంటే ఏం లాభం, అది నువ్వు జీవితంలో ఉపయోగించకపోతే అంత జ్ఞానం ఉండి ఏం లాభం, ఏం లాభం లేదు. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో అలా కొంతమందికి అలా ఇంతకుముందు సెంటిమెంట్ గురించి చెప్పారు కదా, కొంతమందికి అలా ఒక చిన్నప్పటి నుంచి ఏదో నమ్మకం ఉంటుందన్నమాట. దానికి ఒక ఆధారం ఉండదు, దానికి ఒక సిద్ధాంతం ఉండదు వెనకాల, కానీ ఒక నమ్మకం ఉందంతే. నేను ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చానమాట, నేను కాలేజీలో ఉన్నప్పుడు మన ప్రోగ్రామ్కి ఇస్కాన్ ప్రోగ్రామ్కి తీసుకెళ్లాను. అతను అటెండ్ అయ్యాడు, అంతా బాగానే ఉంది. ఎలా ఉందంటే చాలా బాగుందన్నాడు, అన్ని కీర్తన క్లాసు ప్రసాదం అన్ని తీసుకున్నాడు, అంతా అయింది. దాని తర్వాత నేను అన్నాను, సరే మరి ప్రతి వారం క్లాస్ జరుగుతుంది రండి మీరు అంటే, అతను అన్నాడు మీరు ఇక్కడ కృష్ణుడిని పూజిస్తారు, నేను కృష్ణుడిని పూజించను, నేను శివుణ్ణి పూజిస్తాను, అందుకనే నేను మీ ప్రోగ్రాంకి రాలేను, మీరు చేసుకోండి. నేను అన్నాను, అచ్చా మీరు శివుణ్ణి పూజిస్తారా, మంచిదే, మరి ఎందుకు పూజిస్తారు శివుణ్ణి అంటే, అది నాకు తెలియదు, మీరు శివుడికి చెప్పిన ఏమైనా శిక్షణలు ఏమైనా చదువుతారా, మీరు చెప్పిన శిక్షణలు ఏమైనా పాటిస్తారా అంటే, అవన్నీ నేనే, నాకేం తెలియదు శివుడు ఏం చెప్పాడో నాకు తెలియదు. మరి శివుడు మీరు భక్తి అంటే రోజు ఏమైనా శివుడి కోసం ఏమైనా చేస్తారా, మరి పూజ అర్చన అవి ఏం చేయము, మరి శివుడు భక్తులు అంటున్నారు మీరు అంటే, చిన్నప్పటి నుంచి నాకు నా మనస్సుకి శివుడు నచ్చాడు అంతే, నేను శివుడు భక్తుడిని, నేను శివుడినే పూజిస్తాను, శివుడిని ఆరాధిస్తున్నాను, ఇంకొకరిని ఆరాధించను. ఇదన్నమాట వాళ్ళ ఎక్స్ప్లెనేషన్, అంటే సెంటిమెంట్ అనమాట. చిన్నప్పటి నుంచి నాకు ఒక దేవత దేవుడు ఎవరో నచ్చారు, ఇంకా అతనే నా జీవితాంతం, అతనే నేను, అతనే నాకు ఆదర్శం, అంతేనమాట. సరే మీరు ఎవరో నచ్చారు నీకు, సరే బాగానే ఉంది, మరి వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, అవన్నీ నేర్చుకుంటున్నారా, మరి శివుడు ఏం చెప్తున్నాడు, శివుడు ఏం చెప్తున్నాడు, కృష్ణుని ఆరాధించమని చెప్తున్నాడు, మరి వింటే తెలుస్తుంది కదా భాగవతంలో. సో ఇలా కొంతమంది ఏంటంటే సెంటిమెంటల్గా ఎవరినో ఆరాధిస్తూ ఉంటారనమాట, ఏవో నమ్మకం, మూఢనమ్మకమే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో ఇలా అనేక జ్ఞానం నేర్చుకొని దాన్ని ఉపయోగించకపోవడం కూడా ఒక తప్పైతే, ఒక ఎక్స్ట్రీమ్ అయితే. ఇంకొకటి ఏంటంటే అసలు ఏ జ్ఞానం లేకుండా ఎవరినో ఒకరిని ఆరాధించడం, అది ఇంకొక వైపు అనమాట. ఇలా కాకుండా సరైన జ్ఞానంతో సరిగ్గా భక్తి చేసుకోవడం అవసరం. సో అందుకనే సరైన జ్ఞానం భక్తి గురించి, భక్తి తత్వం గురించి కావాలి మనకి, అందుకనే ఇక్కడ అడుగుతుందన్నమాట దేవహూతి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం దేవహూతివి.
విరాగో యేన పురుషో భగవన్ సర్వతో భవేత్ ఆచక్షు జీవలోకస్య వివిధ మమ సంశ్రుతి.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేహూతి అంటుంది, ఓ ప్రభు దయచేసి మీరు నా కోసమే కాదు, అచక్ష్వ జీవలోకస్య, ఈ లోకంలో అన్ని జీవాత్మల గురించి ఆలోచించి వాళ్ళందరికీ మేలు జరిగేలా మీరు ఈ సంశ్రిత అంటే జన్మ మృత్యువు దాని గురించి, జన్మ మృత్యు చక్రం గురించి దానికి సంబంధించిన విషయాల్ని మీరు విస్తృతంగా చెప్పండి. ఎందుకంటే ఇలాంటివి వింటే, ఇలాంటి జ్ఞానం తెలుసుకుంటే అప్పుడు వారికి ఈ భౌతిక ప్రపంచం నుంచి విరక్తి లభించే అవకాశం ఉంది వ్యక్తులకి. అందుకనే ఇక్కడ అదే రాశారన్నమాట. లేకపోతే వాళ్ళు ఇలా జన్మ మృత్యు గురించి సత్యాలు సరిగ్గా తెలుసుకోకపోతే వాళ్ళు ఇలా ఏవో రకరకాల కర్మలు చేసుకొని ఇంకా రకరకాల శరీరాలని ధరించి ఒక్కొక్కసారి మనిషి శరీరం దొక్కదు. ఇప్పుడు మనకి మనిషి శరీరం దొక్కింది ఏంటంటే మనం దీన్ని సరిగ్గా వినియోగించుకున్నాం అనుకోండి, భగవద్దామానికి వెళ్ళిపోతాం. లేకపోతే కనీసం ప్రయత్నిస్తే కనుక అట్లీస్ట్ నెక్స్ట్ టైం మళ్ళీ మనిషి శరీరం దక్కే ఛాన్స్ ఉంది. కానీ మనం అలా మనిషి శరీరం దేనికోసమైతే మనకి ఇచ్చారో దాని ప్రయోజనం తెలుసుకోకుండా, దాని ప్రకారం మనం నడుచుకోకుండా కుక్కలు పిల్లులు చేసే పనులు చేస్తే మనకు నెక్స్ట్ జీవితంలో మరి కుక్క పిల్లి శరీరం ఇచ్చేస్తారనమాట. సో అది నరకంతో సమానం. సో అలా జనాలు తెలియకుండా ఏవో కర్మలు చేసుకొని రకరకాల కష్టాలు అనుభవిస్తున్నారు, రకరకాల శరీరాల్లో ధరించి రకరకాల జన్మలు తీసుకొని. అందుకనే ఇంకా ఎలా అసలు ఏ జన్మ ఏ శరీరం ఎవరికి ఎలా దక్కుతుందనే విషయాన్ని ఇంకా విస్తృతంగా వచ్చే అధ్యాయంలో కపిలముని చెప్తారు, అప్పుడు మనం చర్చించుకుందామంట. సో అందుకనే ఈ విషయం తెలుసుకోవడం అవసరం వ్యక్తులకని ఇక్కడ అడుగుతుందన్నమాట దేవహూతి ప్రశ్నని.
కాలశ్యేశ్వర రూపస్య పరేశాంచ పరస్యతే స్వరూపం బత కుర్వంతి యద్ధేతో కుశలం జనాః.
ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఇంకేం అడుగుతున్నారంటే దేవహూతి, అంతేకాకుండా ఈ కాలశ్యేశ్వర రూపస్య, మీరు కాలరూపంలో ఈశ్వరుడు, మీరు కాలరూపంలో అవతరిస్తారు, ఈ కాలం మీరు ఒక్క రూపమే కాలము. సో ఈ యొక్క శాశ్వతమైన కాలము గురించి, దాని గురించి మాకు చెప్పండి. ఎందుకంటే దాని ప్రభావం కారణంగానే జనాలు అప్పుడప్పుడు పుణ్యకార్యాలు కూడా చేస్తూ ఉంటారు. ఒక అతన్ని నేను కలిశాను, మొన్న మందిరానికి వచ్చారు మా మందిరంకి. అతనితో మాట్లాడుతున్నాను, అతను గొప్ప వ్యక్తి అన్నమాట బయట ప్రపంచంలో. సో సెలబ్రిటీ టైప్. సో ఆయనను అడిగాను అనమాట, మీరు మరి దర్శనం చేసుకుంటారా భగవంతుడి దర్శనము అంటే. నేను చేసుకోను అన్నాడు. ఎందుకు అంటే మరి మందిరానికి వచ్చారు వాళ్ళు, ఇక్కడ జస్ట్ నాకు ఎవరో చెప్పారు ఇక్కడ ప్రాంగణం, ఇక్కడ ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్ బాగుంటుంది అని, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నేను సరే మీరు మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే పర్వాలేదు, నాకేం ఇంట్రెస్ట్ లేదన్నా. నేను అన్నాను మీరు భగవంతుడిని నమ్ముతారా అంటే, లేదు నేను నమ్మను అని చెప్పాడు. అంటే ఆయనకు భగవంతుడు అంటే నమ్మకం లేదంట. నేను సరే మరి మీకు మీ అభిరుచి ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ జీవితంలో అంటే, నేను ఏదైనా మంచి పని చేయాలనుకుంటున్నాను, ఏదైనా సేవ చేయాలనుకుంటున్నాను, మనిషికి మానవ సేవ చేయాలనుకుంటున్నాను. ఎందుకండి అంటే, నేను చనిపోయినప్పుడు దాని తర్వాత నన్ను ఎవరు గుర్తుపెట్టుకుంటారు, నన్ను ఎవరు గుర్తుపెట్టుకోరు. కానీ నేను చేసిన కార్యాలని, నేను ఏదైనా మంచి పని చేస్తే అప్పుడు నేను అమరుణ్ణి అయిపోతాను. నేను మృత్యు తర్వాత కూడా నన్ను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు జనాలు. నాకు అదే కావాలి, అటువంటి అమరత్వం కావాలి నాకు. అందుకే నేను సేవ చేస్తాను, ఏదైనా మనిషికి సేవ చేస్తాను. మీరేమైనా అలాంటి సేవ ఉంటే చెప్పండి నాకు అంటారు. సో ఇదన్నమాట పరిస్థితి జనాలది. సో ఎందుకంటే తెలుసు, కొన్ని రోజుల తర్వాత నేను నా మృత్యు అయిపోతుంది, చనిపోతాను నేను. మరి చనిపోయేలోపు ఏదో ఒకటి చేస్తే తర్వాత కూడా నేను ఫేమస్ అవ్వడానికి ఏం చేయాలి, అలా ఆలోచిస్తుంటారు జనాలు. సమయం ప్రభావం ఇదంతా. సో కానీ జనాలకి అర్థం కావాలి సరిగ్గా, సిద్ధాంతం సరిగ్గా అర్థమైతే అప్పుడు వాళ్ళు భగవంతుడిని ఆశ్రయిస్తారన్నమాట. అసలైన లాభం, శాశ్వత లాభం అక్కడే దక్కుతుంది మనకి, ఒక వ్యక్తికి. నెక్స్ట్ 5వ శ్లోకం. లోకస్య మిథ్యాభిమతే రచక్షుషస్ చిరం ప్రసుప్తస్య తమస్య నాశ్రయే శ్రాంతస్య కర్మస్వనువిద్ధయా ధియా త్వం మా విరాశీ కిల యోగ భాస్కర. హే ప్రభు, మీరు యోగ భాస్కర అంటే యోగ పద్ధతిని మీరు అందరికీ తెలియజేసే భాస్కర అంటే సూర్యుడు. మీరు యోగ భాస్కర అంటే యోగ సూర్యుడు అంటే మీరు యోగ పద్ధతి ద్వారా అందరికీ వెలుతురిని ప్రసాదించి అంధకారంలో ఉన్న వ్యక్తులందరి యొక్క తమో గుణంలో అంధకారంలో ఉన్నారు ఇక్కడ అందరూ, అవునా? ఇక్కడ రాశారు ప్రసుప్తస్య, నిద్రపోతున్నారు అందరు, చిరం చాలా కాలం నుంచి నిద్రపోతున్నారు. ప్రసుప్తస్య తమస్య తమస్య అనాశ్రయే, ఈ తమోగుణంలో ఉండి నిద్రపోతున్నారు అంధకారంలో. తద్వారా ఎవరిని ఆశ్రయించట్లేదు, భగవంతుని ఆశ్రయించట్లేదు వీళ్ళు, ప్రజలందరూ కూడా. ఇటువంటి బద్ధజీవులందరికీ జ్ఞానోదయం చేసే ఆ జ్ఞానం పంచేది మీరే. ఆ విధంగా మీరు వాళ్ళలో ఉన్న అంధకారాన్ని, సూర్యుడు ఎలాగైతే అంధకారాన్ని తొలగించేస్తాడో ఆ విధంగా మీరు వాళ్ళ అజ్ఞానాన్ని తొలగించేయచ్చు. మీ యొక్క అసలైన జ్ఞానాన్ని ప్రసాదించి మీరు యోగ గురించి, యోగ భాస్కర అని ఇక్కడ అందుకే చెప్తుందన్నమాట. ఎందుకంటే ఆమె అంటుంది, ఇక్కడ చాలామంది వ్యక్తులు ఎంతో కష్టపడుతున్నారు భౌతికంగా, ఎన్నో కష్టపడి ఎన్నో రకాల కార్యాలు కర్మలు చేసుకొని అందులోనే మళ్ళీ బందీ అయిపోయి భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతున్నారు. ఇంకా అంతేకాకుండా వాళ్ళు ఎంతో అలసిపోతున్నారు. చాలామంది ఏదో సమస్య వస్తుంది జీవితం అన్నాగా, ఎన్నో సమస్యలు వస్తుంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత అది పరిష్కారం అయిపోతుంది, కాసేపు అయినా ఇంకో సమస్య వస్తుంది, మళ్ళీ దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు. సో అలా ప్రయత్నించి అలసిపోతారు. అది పరిస్థితి ఇవాళ రేపు ఉన్న వ్యక్తులది. మరి దీనికి ఉపశమనం ఏంటి? ఉపశమనం ఏంటి అంటే కృష్ణ భావనామృతం. కృష్ణ భావనామృతాన్ని ఎప్పుడైతే వాళ్ళు స్వీకరిస్తారో అప్పుడే వారికి ఇటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. సో ఇవి మరి దేవహూతి యొక్క ప్రశ్నలు, వాటి యొక్క ఉద్దేశం ఇక్కడ దేవహూతి చెప్పింది. ఎందుకంటే వీళ్ళందరూ ఇలా అంటే ఇది దేవహూతి యొక్క అనుకంప, దేవహూతి యొక్క దయ అన్నమాట. ఇప్పుడు మరి దేవహూతి తన ప్రశ్నలు చెప్పింది, ఎందుకు ప్రశ్నలకు జవాబులు కావాలో ఆ ఉద్దేశాన్ని కూడా వ్యక్తం చేసింది ఇప్పుడు శ్లోకంలో. ఇప్పుడు మరి నెక్స్ట్ కపిలముని చెప్పబోతున్నారు, అది మనకు మైత్రేయముని వర్ణిస్తున్నారు. మైత్రేయ ఉవాచ ఇతి మాతుర్వచ శ్లక్ష్ణం ప్రతినంద్యా మహాముని ఆబభాషే కురు శ్రేష్ట ప్రీతస్తాం కరుణార్దిత. మైత్రేయముని అంటున్నారు, కురువుల కురు వంశంలో శ్రేష్ఠుడు అయిన ఓ విదుర, మనకు తెలుసు కదా, గుర్తుందనుకుంటాం మీ అందరికీ. ఇప్పుడు ఇవంతా కూడా మైత్రేయముని విదురుడు చెప్తున్నాడు, అవునా? అందులో ఇప్పుడు కపిలముని ఏమన్నాడు, మరి కపిలముని ఆ విధంగా తన తల్లి యొక్క ఈ దయా గుణాన్ని, సామాన్య ప్రజలు బద్ధజీవుల పట్ల ఉన్న అనుకంపను చూసి ఆయన ఎంతో సంతోషించాడు. ఆమె ప్రశ్నలకి ఎంతో సంతృప్తి చెందాడు. ఎందుకు అంటే భగవద్గీతలో కృష్ణుడు అంటాడు ఏమని, ఎవరైతే ఈ భగవద్గీత సందేశాన్ని, దీని సారాన్ని, అది నాకు శరణాగతం అవ్వాలి అనే విషయాన్ని గురించి ఎవరైతే ప్రచారం చేస్తారో వారు నాకు అందరికన్నా ప్రియులు, వారి పట్ల నేను చాలా సంతృప్తి ప్రసన్నుణ్ణి అని కృష్ణుడు స్వయంగా చెప్తాడు. ఎందుకంటే కృష్ణుడు ఉద్దేశం ఆయన భగవద్గీత చెప్పేదానికి, ఇక్కడ రావడానికి కూడా, అవతారం తీసుకోవడానికి కూడా, ఇప్పుడు రేపు చైతన్య మహాప్రభుకి ఆవిర్భావ తిథి, గౌర పూర్ణిమ, సో చైతన్య మహాప్రభువుడు ఆవిర్భవించింది ఇదే కారణంగా. ఇక్కడ బద్ధజీవులు ఎంతో కష్టపడి ఇక్కడే బందీ అయిపోయి ఉన్నారు, వీళ్ళందరికీ ముక్తి ప్రసాదించడానికి, వీళ్ళందరికీ శాశ్వతంగా ఆనందం, జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదించడానికి ఆయన వచ్చారు. హరే కృష్ణ మహామంత్రం యొక్క హరినామ సంకీర్తన ఆందోళనను, ఆయన ఉద్యమాన్ని మొదలుపెట్టారు, దానికోసం ఆయన అవతరించారు. సో కృష్ణుడు కూడా దానికోసం అవతరించారు, ఆయన కూడా ఈ భగవద్గీత శిక్షణలు ఇచ్చారు. సో ఇది భగవంతుడి యొక్క కృపా దయ. సో అటువంటి భగవంతుడి యొక్క ఈ ఉద్దేశాన్ని, భగవంతుడి యొక్క ఇదే ముఖ్యమైన ఉద్దేశం భగవంతుడికి, ఈ భగవంతుడి యొక్క ఉద్దేశాన్ని పూర్తి చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే భగవంతుడు వారి పట్ల ఎంతో ప్రసన్నుడు. అందుకే ఇక్కడ ఈమె అడిగిన ప్రశ్నలు ద్వారా అందరికీ మేలు జరగబోతుంది బద్ధజీవులకు అనేసి ఇక్కడ కపిలముని ఆ ప్రశ్నలు విని ఆమె యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఆమె పట్ల ఎంతో సంతృప్తి చెందారంట. సో ఇప్పుడు కపిలముని చెప్పబోతున్నారు. శ్రీ భగవాను వాచ్ భక్తి యోగో బహువిధో మార్గేర్ భామిని భావ్యతే స్వభావ గుణ మార్గేన పుంసాం భావో విభిద్యతే. ఇక్కడ ఏం చెప్తున్నారు కపిలముని, ఓ దేవహూతి, ఈ భక్తి యోగో బహువిధో, ఈ భక్తి యోగం బహువిధాలుగా ఉంటుంది. అదేంటండి, భక్తి ఒకటే కదా శుద్ధ భక్తి అంటే, ఇక్కడ శుద్ధ భక్తి గురించి చెప్పట్లేదు, మిగతా భక్తి గురించి. మిగతా భక్తి ఏంటంటే స్వభావ గుణ మార్గేన, రకరకాల వ్యక్తులు రకరకాల గుణాల యొక్క ప్రభావంతో రకరకాల స్వభావాలతో అనుసరించే భక్తి బహువిధాలుగా ఉండవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. పుంసాం బహో విభిద్యతే. సో ఇలా మనుషులు అంటే భక్తి, శుద్ధ భక్తి అయితే ఒకటే మనకు, ఆ శుద్ధ భక్తి అంటే ఏందనేది మనము నెక్స్ట్ క్లాస్లో చూసుకుందామంట, ఆ తర్వాత చెప్తారు. కానీ దానికన్నా ముందు మిశ్రణ భక్తి అంటే, ఇది శుద్ధ భక్తి కాదు, గుణాల, మూడు గుణాల ప్రభావం చేత వ్యక్తులు రకరకాల వ్యక్తులు రకరకాల భక్తి చేసుకుంటారన్నమాట. ముఖ్యంగా మూడు గుణాలు ఉన్నాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అంటే ఇప్పుడు తమోగుణం చేత ప్రభావితమైన వ్యక్తి ఏ విధంగా భక్తి చేసుకుంటాడు అదొక రకం, అలాగే రజోగుణం చేత ప్రభావితమైన వ్యక్తి ఎటువంటి భక్తిని అనుసరిస్తాడు అది ఇంకొక రకం, అలాగే సత్వగుణం చేత ప్రభావితమైన వ్యక్తి ఎలా భక్తి చేసుకుంటాడు అది మూడో రకం. ఇది మూడు ప్రధాన రకాలు. కానీ ఇప్పుడు అందరూ మూడు గుణాల చేత వేరే వేరే పర్సంటేజ్లో ప్రభావితం అవ్వారు కనుక వారి కాంబినేషన్స్లో ఇంకా నవవిధ భక్తి మనకి తర్వాత చెప్తారు. మరి నవవిధ భక్తి అది ఇప్పుడే చెప్పేస్తున్నాను మీకు. సో నవవిధ భక్తి 9 రకాలుగా చేసుకోవచ్చు. ఇందులో కూడా మీరు శ్రవణం, హియరింగ్, అది కూడా మీరు తమోగుణంలో, సత్వగుణంలో, రజోగుణంలో చేసుకోవచ్చు. కీర్తనం, అది కూడా సత్వగుణం, రజోగుణం, తమోగుణంలో చేసుకోవచ్చు. ఇలా రకరకాల అన్ని 9 భక్తి మార్గాలు కూడా, 9 అంగాల భక్తి కూడా మీరు సత్వరజ తమోగుణాల్లో చేసుకోవచ్చు. సో ఇలాంటి కాంబినేషన్స్ని అన్ని చూసుకొని రకరకాల భక్తులు, రకరకాల రకాలు ఉంటారు భక్తుల్లో. మొత్తం ఇలా 9-3 ఇంటూ చేసుకొని మొత్తం 81 వివిధ రకాల మిశ్రణ భక్తులు ఉంటారు, డిఫరెంట్ లెవెల్స్ అన్నమాట. శుద్ధ భక్తి కన్నా ముందు ఈ 81 లెవెల్స్ ఉన్నాయి. అంటే శుద్ధ భక్తి కన్నా ముందు మిశ్రణ భక్తి, ఆ మిశ్రణ భక్తిలో 81 లెవెల్స్ బద్ధజీవులు చేసుకునేవి. సో ప్రధానంగా మూడు కాబట్టి ఈ మూడు కాంబినేషన్స్తోనే 81 వరకు వస్తాయి కనుక ఈ ప్రధాన మూడు రకాల భక్తుల్ని ఇక్కడ 8, 9, 10 శ్లోకాల్లో వర్ణించారు. ఇవి చూసుకొని మనం ముగిద్దామంటే ఈరోజు చర్చ. ఇది చాలా ముఖ్యమైనది మన భక్తి జీవితంలో, మనం అర్థం చేసుకోవాలి ఇది. ఎందుకు అంటే మనకు రెండు విధాలుగా, ఒకటి మనము మనమే స్థాయిలో ఉన్నామో అర్థం చేసుకోవడానికి, ఇంకొకటి మనము ఈ స్థాయి నుంచి అధిగమించి ముందుకు ఎలా వెళ్ళాలి భక్తి మార్గంలో, ఏ లెవెల్లో, ఇప్పుడు ఆ 81 ఎక్కడ ఉన్నాం మనము, దాని నుంచి ఆ 81 క్రాస్ చేసి ఎప్పుడు శుద్ధభక్తులు అవుతాం, దానికోసం ఏం ప్రయత్నం చేయాలి అనే దాన్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొకటి దానికి అలాగే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకమైన భక్తి చేసుకుంటున్నారు. సో మనం అర్థం చేసుకుని వాళ్ళు ఏ భక్తి ఏ స్థాయిలో ఉన్నారు అలా అని వాళ్ళు ఎంత మనం సాంగత్యం చేయాలి, ఎవరితో మనం సాంగత్యం చేస్తే మనము భక్తిలో ఉన్నతి సాధించగలం అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇది ప్రాక్టికల్, మనం భక్తి చేసుకోవడానికి చాలా ఉపయోగకరమైన శిక్షణ అన్నమాట. ఈ మూడు శ్లోకాలు అర్థం చేసుకుంటే మీకు చాలా చాలా లాభం అవుతుంది. అభిసంధాయ యో హింసాం దంభం మాత్సర్యమేవ సంరంభీ భిన్న దృగ్భావం మయి కురియాత్ స తామసః. తామసః అంటే తమో గుణంలో ఉన్న వ్యక్తి భక్తి చేసుకుంటాడు. అతనికి ఉన్న లక్షణాలు ఏంటంటే తమో గుణంలో ఉండేవాడికి అతని లక్షణాలు ఏంటంటే హింస చేస్తాడు ఇంకొకరి పట్ల. దంభం అంటే ఎంతో పొగరు. మాత్సర్యం అంటే ఇంకొకరిని చూస్తే అసూయ, ద్వేషం. ఇలా ఇంకా ఎన్నో కోపాన్ని, ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తాడు ఇటువంటి వ్యక్తి. ఇంకా ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ అనమాట, చాలా స్పెషల్, దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రభుపాదులు వారు చెప్తారు అది భిన్న దృక్. భిన్న దృక్ అంటే ఒక సెపరేటిస్ట్ మెంటాలిటీ. ఈ సెపరేటిస్ట్ మెంటాలిటీ ఏంటో కూడా చర్చించుకుందామంట. సో ఇది తమో గుణంలో ఉండే భక్తి అంట. భక్తి శుద్ధమే కానీ చేసుకునే వ్యక్తి తమో గుణంలో ఉండడం కారణంగా అతను చేసుకునే భక్తి తమో గుణంలో ఉండే భక్తిగా మారిపోయింది అనమాట అలా. సో ఇది తమో గుణంలో భక్తుడు. మరి అందులో సెపరేటిస్ట్ మెంటాలిటీ భిన్న దృక్ అంటే ఏంటంటే, ఆయన భగవంతుడి ఇంట్రెస్ట్ సపరేట్ అనమాట. ఇప్పుడు మనకు భగవంతుడు, మనము మీకు గుర్తుంటే లాస్ట్ క్లాస్లో చర్చించుకున్నాము, సమాధిలో యోగి అత్యున్నత స్థాయిలో శుద్ధ భక్తుడు చేరుకునే స్థాయిలో ఏంటంటే అతని ఉద్దేశము భగవంతుడి ఇచ్చ, అతని ఇచ్చ అయిపోతుంది. భగవంతుడి ఉద్దేశం, అతని ఉద్దేశం అంటే ఆ రెండు, ఇద్దరి యొక్క ఉద్దేశం కానీ ఇద్దరి యొక్క ఇంట్రెస్ట్ కానీ ఒకటైపోతుంది, అదే ఏకత్వం అని మనం చర్చించుకున్నాం. అది ఉన్నతమైన స్థాయి. సో ఇక్కడ ఏంటంటే సంపూర్ణంగా భిన్నంగా ఉంటారన్నమాట. భగవంతుడి ఉద్దేశం ఏంటో దాంతో మనకి సంబంధం లేదన్నమాట ఈ వ్యక్తికి, తమో గుణం ఉండే వ్యక్తి. మూడు గుణాల్లో వాళ్ళకి, ఇందులో ఇంక ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆయన భగవంతుడు, మరి భగవంతుడి ఉద్దేశం మనకి ఎలా అర్థమవుతుందండి, భగవంతుడి యొక్క ప్రతినిధి. భగవంతుడు తన ప్రతినిధి ద్వారా, గురువుల ద్వారా తన ఉద్దేశాన్ని, తన ఇచ్ఛను వ్యక్తం చేస్తారు మనకి. సో ఆ విషయం అంటే ఈ వ్యక్తులు ఏంటంటే అలా భగవంతుడి యొక్క ప్రతినిధులని కానీ, భగవంతుడు యొక్క ప్రతినిధులైన శిక్షా గురువు కానీ దీక్షా గురువుని కానీ వీళ్ళకి ఏమాత్రం వాళ్ళు చెప్పే వినరు, వాళ్ళకి సమర్పించుకోరు. ఇంకా వాళ్ళ ఇచ్ఛ ఏంటంటే వాళ్ళకు భిన్నంగా ఉంటుంది. అంటే గురువు గారు ఒకటి చెప్తే శిష్యుడు ఇంకోటి చేస్తాడనమాట, ఎందుకంటే అయితే ఉద్దేశం వేరు కదా. సో ఉద్దేశమే వేరనమాట. భక్తి చేసుకుంటున్నాడు, 16 మాలలు జపం చేస్తున్నారు, 4 నియమాలు పాటిస్తున్నారు, కానీ వాళ్ళ ఉద్దేశం వేరనమాట. వీళ్ళే మరి వీళ్ళకి ఉండే లక్షణాలు ఏంటండి చూశారు కదా, పొగరు అంటే నేనే గొప్ప, నేను చాలా గొప్ప భక్తుడిననే పొగరు అనమాట. ఇక్కడ రాశారు అది, నేను చెప్పట్లేదు నా సొంతంగా, ఒక్క వాక్యం కూడా నా సొంతంగా చెప్పట్లేదు. ప్రభుపాదు వారు ఇక్కడే వర్ణించారు తాత్పర్యంలో, మీరు చూసుకోవచ్చు ఇదే శ్లోకం తాత్పర్యంలో. వాళ్ళు ఏంటంటే ఇలా భగవంతుడికి ఆరాధించుకుంటారు కానీ లోపల చాలా పొగరు, నేనే గొప్ప భక్తుడిని, నేనే బాగా భక్తి చేస్తున్నాను అని ఒక గొప్పతనం, అతనే గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇలా చాలామంది మీరు చూడొచ్చు, వాళ్ళు జూనియరే కావచ్చు, సీనియరే కావచ్చు, వాళ్ళు ఒక సంవత్సరంలో నుంచి భక్తి చేసుకుంటూ ఉండవచ్చు, 30 నుంచి భక్తి చేసుకుంటూ ఉండొచ్చు. కొంతమంది కొత్త వాళ్ళు కూడా అలా అనుకుంటారు, కొంతమంది పాత వాళ్ళు కూడా అనుకుంటారు, నేను 30 నుంచి భక్తి చేస్తున్నాను, నేనే గొప్ప, నేను ఎంతో సీనియర్, నేను చాలా గొప్ప, నేను చాలా గొప్ప భక్తుడిని అని ఫీల్ అయిపోతూ ఉంటారు లోపల లోపల. సో ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు, ఇంకా అదొకటి దంభం, అలాంటి ప్రవర్తన తీసుకొస్తుంది వాళ్ళలో. అలాగే మాత్సర్యం అంటే ఎన్వి, అసూయ అంటే ఇంకొకరు బాగా భక్తి చేస్తుంటే తట్టుకోలేరనమాట చూసి. ఒక వ్యక్తి చాలా సీనియర్ అనమాట, అతను చూశాడు అతనికన్నా జూనియర్ భక్తుడు బాగా మంచి క్లాస్ ఇస్తున్నాడు. సో అందరు పొగుడుతున్నారు. సో ఈ సీనియర్ భక్తుడు ఆ జూనియర్ భక్తుడిని సైడ్కి పిలిచి, ఏంటి నువ్వు బాగా క్లాస్ ఇస్తున్నావు అనుకుంటున్నావా, నువ్వు చెత్త క్లాస్ ఇచ్చావు అనేసి, అంతగా నువ్వు ఉప్పొంగిపోకు అని అతనికి క్లాస్ పిక్తున్నాడు అంట. తర్వాత నేను సీనియర్ని చెప్తున్నాను నీ యొక్క మంచి కోసం అని, ఎందుకంటే తట్టుకోలేకపోతున్నాడు. అరే అతను నాకన్నా నా తర్వాత వచ్చేసి నాకన్నా బాగా క్లాస్ ఇచ్చేస్తున్నాడు, తట్టుకోలేడు అనమాట, అసూయ. సో ఇలాంటివి అనమాట, అంటే పదార్మాలలు చేపం చేస్తున్నారు, నాలుగు నియమాలు పాటిస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క వ్యవహారం ఇలా ఉంటున్నాడు. ప్రతి ఒక్కరు చెప్తాడు, అతను ఉన్నాడు చూసావా, అతను మొన్న వచ్చాడు, బాగా క్లాస్ ఇస్తున్నాడేమో కానీ అతను వేస్ట్, వేరే దగ్గర నుంచి కాపీ కొట్టి చెప్తున్నాడు. ఏదో ఒకటి చెప్తాడనమాట, నిందించడం, అసూయ, ఇంకా ఆ విధంగా ఇంకొకరిని హింస. హింస అంటే ఎలాగైనా సరే వాడిని హాని చేయాలని, అతన్ని పైకి రాకుండా, అతని ముందుకెళ్లకుండా సేవలో ఏదో ఒక బాధ కలిగించాలి, లేకపోతే అతని జీవితంలో ఏదో ఒకటి. అలా ఉన్నారండి కొంతమంది భక్తులు. ఇంకో భక్తులు మర్డర్ కూడా చేయించేశారు, మీరు ఆశ్చర్యపోరు. ఎందుకంటే ఇది తమో గుణంలో చేసుకునే వాళ్ళ భక్తి అనమాట. ఇలా జరిగింది, జరుగుతుంది కూడా. నేను వాస్తవం విషయాలు చెప్తున్నాను, ఏమి భయపడకండి. అందుకనే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారు ఏమని, వైష్ణవ, నేను ఇంగ్లీష్లో చదివి తెలుగులో ట్రాన్స్లేట్, వైష్ణవ హూ ఇస్ నాట్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్ షుడ్ బి అవాయిడెడ్. అందుకే మనము వైష్ణవుల్లో ఇలా రకరకాల భక్తులు ఉంటారు, అందుకే మనము చూసి ఆహా ఇతను ఈ రకమా, తమో గుణంలో కొంచెం ఎక్కువ ప్రభావితమైనట్టున్నాడు ఈ వ్యక్తి, మనం కొంచెం దూరంగా ఉండాలంట అతనికి. ఎవరు చెప్తున్నారు? విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్. మరి ప్రభుపాదులు ఏమంటారంటే, అదే మన ఆచార్యులు చెప్పింది మనకు ఎన్నోఐలో, అంటే భక్తిరసామృతం, ఉపదేశామృతంలో ఈ విషయాలు కూడా చెప్పారు. మళ్ళీ భాగవతంలో మళ్ళీ కూడా వస్తాయి, ఇంకొక చోట కూడా ఇక్కడ కూడా వచ్చాయి. సో ప్రభుపాదులు రాస్తున్నారు ఏమని, అలాంటి వ్యక్తులకి, తమో గుణంలో ఉండే అలా వైష్ణవులకి, వాళ్ళు ఎవరైనా సరే, బ్రహ్మచారి, వానప్రస్థ, గ్రహస్థ, సన్యాసి, ఇంకా ఎవరైనా సరే, ఒక్క సంవత్సరం నుంచైనా ఉండనివ్వండి, పది ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి భక్తి చేసుకుంటున్నా సరే, ఎవరైనా సరే ఒకవేళ ఇలాంటి లక్షణాలు ప్రదర్శన చేస్తుంటే, తమో గుణంలో ఉండి భక్తి చేసుకుంటూ ఉంటుంటే, అలాంటి వారిని దూరం నుంచి మనం హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ అనేసి పక్కన వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కువగా వాళ్ళతోని సాంగత్యం చేయకూడదు అనేసి ప్రభుపాదులు చెప్తున్నారు. వన్ షుడ్ నాట్ కీప్ కంపెనీ విత్ సచ్ ఎ వైష్ణవ హూ ఇస్ ఇన్ మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఎందుకంటే అతను తమో గుణంలో ఉన్నాడు. అంటే వైష్ణవులు కూడా తమో గుణం వైష్ణవులు ఉంటారు, రజోగుణం వైష్ణవులు ఉంటారు, సత్వగుణం వైష్ణవులు ఉంటారు, శుద్ధ సత్వ శుద్ధ భక్తులు ఉంటారు, శుద్ధ వైష్ణవులు ఉంటారు. సో ఇలా కేటగిరీస్ ఉంటారనమాట. ప్రతి ఒక్కరు అదేంటి ప్రభుజీ, అందరూ భక్తులు, అందరూ 16 మాలలు చేస్తున్నారు, అందరూ 4 నియమాలు పాటిస్తున్నారు, అందరూ ఒకటే కదా ప్రభుజీ, అందరినీ సమాన దృష్టితో చూడాలి కదా. బట్ కాదు, అదే ఇక్కడ చెప్తున్నారు. అందుకే మీరు భాగవతం క్లాస్లో ఇదే నేర్చుకోవాలి మనము. అందుకనే ఇంకా మనం బద్ధవస్థలో ఉన్నాం కనుక, సో మనము సరిగ్గా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలంటే మనమున్న స్థాయిని మనం గ్రహించి, మనం ఇంకా ఎక్కడున్నా, మనం ఇలాగే ఉన్నామా, మనం ఇదే కేటగిరీకి చెందిన వాళ్ళమా, మనము ఎప్పుడు ఇంకొకరిని నిందించడం, ఇంకొకరి కాళ్ళు లాగడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటామా, ఇంకొకరిని హింసించడం, భక్తుల్ని ఇంకొకరికి బాధ కలిగించడం, ఇటువంటి పనులని మనం చేస్తూ ఉంటామా, ఆలోచించుకోవాలి. ఇంకొకటి, అలా చేసే వాళ్ళకి దూరంగా ఉండాలి మనం. సో ఇది తమో గుణంలో. మరి రజగుణంలో చూద్దామండి. విషయానభిసంధాయ యశ ఐశ్వర్యమేవవ అర్చదావర్చయే ద్యోమాం ప్రతగ్భావస్స రాజస. సో వీళ్ళు అర్చన, భగవంతుడికి విగ్రహారాధన కూడా చేస్తారు, కానీ ఇంకా వీళ్ళకి ప్రతగ్భావ, వాళ్ళ భావన, ప్రతగ్భావన అంటే సపరేటిస్ట్ మెంటాలిటీ మాత్రం ఇంకా ఉంది. సో ప్రభుపాదులు వారు ఈ విషయంతున్నారు, ఈ సపరేటిస్ట్ అనేది బాగా అర్థం చేసుకోండి మీరు. భిన్న త్రిక్ అని ముందు శ్లోకంలో చెప్పారు, ఈ శ్లోకంలో ప్రతక్ భావ అని కూడా వర్ణించారు ప్రభుపాలు అంటున్నారు. దీన్ని బాగా అర్థం చేసుకోండి అంటే భగవంతుడికి భిన్నమైన ఆలోచన, భగవంతుడి ఉద్దేశం నుంచి భిన్నంగా ఉంటుంది వీళ్ళ ఉద్దేశం. అదేంటండి, భగవంతుడి ఇక్కడ అర్చ విగ్రహాన్ని ఆరాధించుకుంటున్నారంట, అలాంటి వారు కూడా రజగుణంలో ఉండొచ్చా? ఉండొచ్చు అండి. చెప్పాంగా నవవిధ భక్తులు ఒక విధి. సో నవవిధ భక్తులు ఏ భక్తి మార్గాన్ని అనుసరించినా అందులో 3 గుణాల వాళ్ళు మీరు దొరుకుతారు. సో అలా మీరు భగవంతుడికి అర్చన చేసుకునేవాడు కూడా, అర్చన చేసుకునే భక్తుడు కూడా ఇలా రజోగుణం చేత ప్రభావితమై ఇటువంటి, ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాం అంతే, భౌతిక భోగవృత్తి కలిగి ఉంటుంది వీళ్ళకి రజోగుణం చేత ప్రభావితమైన వారికి. ఇంకా ఇక్కడ ఏమిచ్చారంటే యశ ఐశ్వర్యం. వాళ్ళకి యశస్సు కావాలి, ఫేమస్, ఖ్యాతి కావాలి, ఇంకా ఐశ్వర్యం, డబ్బు కావాలి, సంపత్తి కావాలి, భోగించడానికి వస్తువులు కావాలి. సో వాళ్ళకి ఏంటంటే భోగవృత్తి, ఎంజాయ్మెంట్, పూజలా ప్రతిష్ట, ఇవి వీళ్ళు ఆశిస్తున్నారన్నమాట. ఇందుకు వీళ్ళు భక్తి చేసుకుంటున్నారు, 16 మాలలు జపం చేస్తున్నారు, 4 నియమాలు పాటిస్తున్నారు. దాంతోపాటు వాళ్ళకి ఇంకేం కావాలి? ఖ్యాతి. వాళ్ళకి అన్నారనుకోండి, ప్రభుజీ మీరు కొద్దిగా సేవ చేయండి అని. వాళ్ళు ఆలోచిస్తారు, ఈ సేవ చేస్తే నాకేం లాభం దొరుకుతుంది, నా ఖ్యాతి పెరుగుతుందా, నాకు భోగించడానికి ఏమైనా దొరుకుతుందా? ఏమి దొరకదా, అయ్యో ఇది ఈ సేవ చేస్తే ఎవరికి తెలీదా, ఫేస్బుక్లో యూట్యూబ్లో నేను పెట్టుకోలేనా, ఇంకా ఇటువంటి సేవ చేస్తే ఏం లాభం? సో అలా అన్నమాట. అంటే వాళ్ళు భక్తి ఎందుకు చేస్తున్నారంటే అక్కడ ఏదో భౌతిక లాభాన్ని ఆశించి వాళ్ళు భక్తి చేస్తున్నారు. సో ఇదన్నమాట. మీరు ఆశ్చర్యపోకూడదు, మీకు తెలియకపోతే నేను చెప్తున్నాను. ఇలా అన్ని నవవిధ భక్తుల్లో ఇలాంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఇక్కడ శ్లోకంలో అయితే ఇక్కడ అర్చదా అర్చయేదియో మాం, భగవంతుడి విగ్రహాన్ని అర్చన చేసుకుంటూ కూడా రజోగుణంలో ఇలా భోగించే భోగవాసనతో వాళ్ళు అర్చన చేసుకోవచ్చు. అంటే పూజారి భగవంతుడిని ఆరాధించుకొని అని ఉద్దేశం, ఎందుకు భగవంతుడు పూజారి ఆరాధించుకుంటాడు? ఈ మూడు ఉదాహరణ తీసుకుని చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. కానీ ఇవన్నీ నేను ప్రాక్టికల్గా చూశాను, చూడండి అని చెప్పట్లేదు. అంటే ఇలాంటివన్నీ సంభవం అనే చెప్తున్నాను. సో వాళ్ళ ఆశ ఏంటంటే, ఓ పూజారిగా నేను సేవ చేస్తా, అందరూ నన్ను చూసి ఓ భగవంతుడు పూజారి సేవ చేస్తున్నాడు, ఎంత గొప్ప, వీరు ఎంత గొప్పవాళ్ళండి, ఎంత అదృష్టవంతులు అండి, చాలా గొప్ప. సో అలా ఒక ఖ్యాతి అనేది వాళ్ళకి దొక్కుతున్నాడు, అందరు వాళ్ళని చాలా సమ్మానిస్తారు. ఎందుకు? ఈయన భగవంతుడు పూజారి కదా, భగవంతుడికి అర్చన చేస్తున్నాడు, రోజు ఆర్తిస్తున్నాడు, భగవంతుడికి అభిషేకం చేస్తున్నాడు. సో జనాలకి ఏంటంటే బాగా సమ్మానిస్తారు ఆ వ్యక్తిని. సో ఆ వ్యక్తి ఓ అందరు నాకు బాగా సమ్మానం ఇస్తారు పూజారి సేవ చేస్తే, చాలా మంచిది. అదే టాయిలెట్ క్లీన్ చేస్తే ఎవరన్నా నన్ను సమ్మానిస్తారా, చీపురు పట్టుకొని టెంపుల్లు ఊడుస్తున్నాను ఎవరైనా సమ్మానిస్తారా? అదే అర్చన సేవ చేస్తే అందరూ నన్ను సమ్మానిస్తారు, నేను ఈ సేవ చేస్తా చాలా బాగుందా, ఈ సేవ చాలా ఇష్టం నాకు, అదనమాట వాళ్ళ ఉద్దేశం. లేకపోతే అలా ఖ్యాతి, లేకపోతే సంపద. ఒకసారి చాలామంది భగవంతుడి సేవకు అనేసి పూజారికి ఇస్తూ ఉంటారు డబ్బులు. సో అతను చూసుకున్నాను అనుకోరే, ఈ పూజారి సేవ చేస్తే చాలా డబ్బులు వస్తున్నాయి, నాకు కలెక్షన్ బాగా అవుతుంది. అదే నేను టెంపుల్ ఊడ్చాను అనుకోండి, లేకపోతే ఎక్కడో టాయిలెట్ క్లీన్ చేశాను అనుకోండి, నాకు ఒక డబ్బులు ఇస్తారు ఎవడు ఇవ్వడు. అదే పూజారి సేవ చేస్తే చాలామంది డబ్బులు ఇస్తున్నారు, దక్షిణ చాలామంది దక్షిణ ఇస్తున్నారు నాకు, లేకపోతే భగవంతుడి సేవకని ఇస్తున్నారు. సో చాలా డబ్బులు వస్తున్నాయి నాకు, సో సంపాదించుకోవడానికి మంచి మార్గం అనుకుంటారు, అందుకే అర్చన చేసుకోవచ్చు కొంతమంది. ఇలాంటి భోగవృత్తి, భోగవృత్తి అంటే తినడానికి మంచి వస్తువులు దొరకవచ్చు, మంచి ఆహారం దొరకవచ్చు, మహాప్రసాదం మొత్తం అందే. నేను భగవంతుడు నైవేద్యం పెట్టాను, తర్వాత మొత్తం ప్యాకింగ్ చేసుకొని మనమే తినడం, మంచి తినడానికి బాగా దొరుకుతుంది. లేకపోతే చాలామంది మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తారు మనకి. సో ఇలా ఏవో భోగించడానికి వస్తువులు దొరుకుతాయనే ఉద్దేశం. సో ఇలాంటివన్నీ కొంతమంది కొట్టుకుంటారు కూడా పూజారిలో ఒక్కొక్కసారి, మహాప్రసాదం గురించో లేకపోతే దక్షిణ గురించి. సో ఇటువంటి దీనికోసం ఎంతగా దిగజారిపోకూడదు అనమాట. సో ఇలాంటి భక్తి ఏంటంటే రజోగుణం చేత ప్రభావితమైన వ్యక్తి. సో భక్తిని ఉపయోగించుకుంటున్నారు, భక్తి మార్గాన్ని ఉపయోగించుకుంటున్నారు, కానీ ఉద్దేశం ఏంటంటే భోగవృత్తి. నెక్స్ట్ సమయం అయిపోతుంది, లాస్ట్ శ్లోకం ఈరోజుకి 10వ నంబర్ శ్లోకం. సత్వగుణంలో చేసుకునే, సత్వగుణం చేత ప్రభావితమై చేసుకునే భక్తి. కర్మ నిర్హారముద్దిశ్య పరస్మిన్ వా తదర్పణం యజేద్ యస్తవ్యమితి వా ప్రతగ్భావస్స సాత్విక. అదేంటండి సాత్విక భక్తి, సత్వగుణం చేత ప్రభావితమైన భక్తి కూడా మిశ్రణ భక్తేనా? అవును. ఎందుకంటే ఇక్కడ కూడా వాళ్ళకి ప్రతగ్భావ ఇచ్చారు, ఇక్కడ ఆ శబ్దం చూడండి, ప్రతగ్భావ అనే శబ్దం ఉంది ఇక్కడ. సో వీళ్ళకి కూడా సపరేట్ ఇన్స్ట్రుమెంటాలిటీ. ఏంటంటే వీళ్ళకి భగవంతుడి ఉద్దేశం క్లియర్ అవును, కానీ భగవంతుడి ఉద్దేశంతో సంబంధం లేదు వీళ్ళకి. వీళ్ళు ఏంటంటే అమ్మో నేను ఈ కర్మ బంధనల్లో బందీ అవ్వకూడదు, మళ్ళీ ఇక్కడ ఈ బందీ అవ్వకుండా ఉండడానికి నేను నా ధర్మం ప్రకారం, నా ఆశ్రమం, నా యొక్క వర్ణం ప్రకారం, నేను బ్రాహ్మణున్నా, క్షత్రియున్నా, వైశ్యున్నా, శూద్రున్నా, లేకపోతే బ్రహ్మచారినా, వానప్రస్థన, గ్రహస్థన, సన్యాసిన చూసుకొని దాని ప్రకారంగా నా యొక్క కర్తవ్యం ఏంటి, నా కర్తవ్య పాలన చేసి నాకు వచ్చిన కర్మాన్ని అన్ని కూడా ఫలాన్ని కూడా భగవంతుడికి అర్పించేస్తాను, ఇది నా డ్యూటీ, ఇది చేసేస్తే నాకు ఇంక ఏ పాపం తగలదు, ఇంకా నాకు ఏ కర్మబంధంలో నేను చిక్కుకోను, నేను ముక్తుండైపోతాను, నాకు ఈ యొక్క కష్టాల నుంచి, ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ముక్తి లభిస్తుంది. ఇది ఆశించి అతను ఇదైనా ఈ చేతనతో అతను భగవంతుడికి అన్ని సమర్పించుకుంటున్నాడు. కర్మార్పణం అని ప్రభుపాదులు వారు ఇక్కడ రాశారు. సో ఈ విధంగా, కానీ ఇక్కడ భగవంతుడి కోసం, భగవంతుడిని ప్రేమ, భగవంతుడి సేవ అనేది ముఖ్యమైన లక్ష్యం కాదనమాట. ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే నాకు ఈ కష్టాల నుంచి లేకపోతే ఈ కర్మ ఫలాల నుంచి ముక్తుండవ్వాలి. కర్మ నిర్హారం ఉద్దేశ్య, ఇది ఉద్దేశం. ఉద్దేశ్యం అంటే ఉద్దేశం. ఏ ఉద్దేశం? కర్మ నిర్హారం, ఈ కర్మ ఫలాల నుంచి నేను ముక్తుండవ్వాలి అనే ఉద్దేశం అన్నమాట. సో ఇదండి ముఖ్యంగా మూడు రకాల ప్రధానంగా ఉండే భక్తులు. కానీ నవవిధ భక్తి చెప్పాం కదా ముందు కూడా, ఇక్కడ మళ్ళీ ప్రభుపాల ద్వారా అదే అంటే మళ్ళీ అంటే ఇదే రాశారు, ఇదే ముందు చెప్పేశాను నేను. సో ఈ విధంగా, సో ప్రతి ఒక్కటి కూడా మనము శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మీయత అన్నీ కూడా మనము సత్వ రజ తమోగుణాలతో చేయొచ్చంట. ఎవరైనా అనుకోవచ్చు అదేంటి ప్రభుజీ జపం ఎలా రజగుణంతో చేస్తామంటే, జపంలో కూడా చాలామంది అందరు తెలిసే విధంగా నీకు తెలుసా 64 మాలల జపం చేస్తున్నాను నేను ఈరోజు, 30, ఈరోజు 70, ఇన్ని మాలల జపం అందరికి చెప్పుకుంటూ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకు అంటే ఖ్యాతి కావాలి, ఓ ఈ భక్తుడు ఇన్ని మాలల జపం చేస్తాడు డైలీ, అందరు తెలవాలి. సో జపం చేసుకుంటూ కూడా రజోగుణంలో జపం చేసుకోవచ్చు అవును. సో ఆ విధంగా తమోగుణంలో కూడా జపం చేయవచ్చు. కొంతమంది ప్రార్థన నేను ఈరోజు 10 ఎక్స్ట్రా చేస్తాను, ఎందుకు అతనికి ఏదో కీడు జరగాలి అని కోరుకుంటూ, భగవంతుడిని కోరుకుంటూ జపం చేస్తారన్నమాట. అలా కొంతమంది భక్తులు ఉన్నారు, మీకు తెలియదేమో, నేను చూశాను అలాంటి భక్తుల్ని కూడా. నేను ఈరోజు ఎక్స్ట్రా మాలలు జపం చేస్తాను, అతనికి ఎలాగైనా సరే ఈ పదవి దక్కకూడదు, ఎలాగైనా సరే అతని సేవలు ప్రాబ్లం రావాలి, అతని జీవితంలో సమస్య రావాలని కోరుకుంటూ కొంతమంది భక్తులు 10 ఎక్స్ట్రా జపం చేస్తారు. సో తమోగుణంలో చేసి చెప్పాలి, లేదా నిద్రపోతూ జపం చేస్తుంటారు, అలా చాలా తమోగుణంలో చేసే జపాలు కూడా ఉంటాయి. సో అందుకనే మనము అర్థం చేసుకోవాలన్నమాట. సో రకరకాల భక్తులు ఉంటారు, రకరకాలు ఉంటాయి, మొత్తం ఇలా కేటగిరీస్ మొత్తం ఈ 3-9 విధాలు ఇంకవన్నీ మిక్స్ చేసి మొత్తం 81 రకాలు ఉంటాయని ఇక్కడ మరి ప్రభుపాల ద్వారా రాశారు, మన ఆచార్యులు చెప్పిన విషయం ఇది. సో మరి శుద్ధభక్తి అంటే ఏంటండి, ఆ విషయం మనం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందామంట. కానీ రేపు కాదు, ఎల్లుండి, రేపు గౌర పూర్ణిమ, రేపు గౌర పూర్ణిమ కనుక చైతన్య మహాప్రభు యొక్క బాల్యలీలల్ని చర్చించుకుందాం అని ఆలోచించాను రేపు పొద్దున. సో రేపు పొద్దున 8:30 స్టార్ట్ చేద్దామంట, సేమ్ టైము, మేబీ కొంచెం ఎక్కువసేపు క్లాస్ జరగవచ్చు చూసుకొని. రేపు చైతన్య మహాప్రభు సంబంధించి సో స్పెషల్ లెక్చర్ ఉంటుంది. సో ఈరోజు ఇక్కడే నేను సెలవు తీసుకుంటాను. మీ అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జయ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ్. సమవేద గౌరభక్త వృందికి జయ్. నితాయ గౌరసితనాథ్ ప్రేమనంది. హరిహరి బోల్.